The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం February 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి నమస్కారం. నేను బీబీ సత్య నగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ప్రతి బుధవారం సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు మనం మనోబలమే మహాబలం అనే టాపిక్ మీద చర్చించుకుంటున్నాం. అయితే ఈ శీర్షికలో 1 గంట సేపు నేను ఒక సబ్జెక్టు ఏదో ఒకటి తీసుకుని చెప్పడమే కాకుండా శ్రోతలు వేసిన ప్రశ్నలకి జవాబులు చెప్పడం, మనోబలమే మహాబలం అనే మానసిక బలం గురించి మాత్రమే కాకుండా మానసిక సమస్యల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అనేక మంది ప్రతి వారం కూడా ప్రశ్నలు వేయటం, వాళ్ళకి నేను సమాధానం చెప్పడం ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వేసిన కొన్ని ప్రశ్నలని నేను అవి అంటే ఒక మ్యాగజైన్కి, సైకాలజీ టుడే, ఉద్యోగ సోపానం అనే పత్రికకి, నేను ఆ 2 పత్రికలకి ఆర్టికల్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను కనుక వాటికి వచ్చిన కొన్ని ప్రశ్నల్ని నేను ఆ ప్రశ్నని నేను రాసిన జవాబుని చదివి ఆ చదివిన తర్వాత దాన్ని వివరంగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే లాస్ట్ వీక్ మన ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒకరు నా పర్సనల్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నను కూడా నేను ఈరోజు మన ప్రోగ్రాంలో ప్రస్తావిస్తాను. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా వేసిన ప్రశ్న గురించి చదివేటప్పుడు ఒక ఇందులో ఒక విషయం, ఎవరి పేర్లు నేను చదవను, అలాగే ఈ రేడియోకి ఫోన్ చేసే శ్రోతలు కూడా వారి పేర్లు చెప్పవలసిన అవసరం లేదు. మీ పేర్లు మీరు గుప్తంగా ఉంచుకోవచ్చు, మీ ప్రశ్న వేయచ్చు, అలాగే అది మీ సమస్యని కానక్కర్లేదు. మీ స్నేహితులు కానీ, మీకు తెలుసున్న వ్యక్తుల్లో ఎవరికైనా ఎటువంటి మానసిక సమస్య అయినా ఉంటే వారి సమస్య గురించి మీరు అడిగి తెలుసుకుని వాళ్ళకి కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మీ సమస్య ఏమైనా ఉన్నా కూడా చెప్పచ్చు, మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళు వేసిన ప్రశ్నల్లో మొదటి ఒక ప్రశ్నని చదువుతాను. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి రాశారు, నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడి అమ్మాయ అబ్బాయ మరి వాడిని తెలుగు మీడియంలో ఏదో కాల్ వస్తుంది, కాల్ చూద్దాం మళ్ళీ తర్వాత అది చూద్దాం. హలో
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 హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ శ్రీరామ్ ప్రసాద్ అడ్వకేట్ ఫ్రమ్ ఖమ్మం సార్.
చెప్పండి. నమస్తే, చెప్పండి, నేను సత్యనాగేష్ మాట్లాడుతున్నా, చెప్పండి.
ఒక్కసారి మ్యూజిక్ వింటుంటే, ఒక్కొక్కసారి మ్యూజిక్ వింటుంటే ఒక ఓవర్లాప్ పోతుంది సార్ మైండ్.
ఏం వింటుంటే? మ్యూజిక్ అండి.
ఆ మ్యూజిక్ ఒక సన్న సాకి లాంటిది, సన్న దొంతు తోటి గానీ ఒక ఒక మెలోడీ మ్యూజిక్ గనుక వింటుంటే ఒక రకమైన ఫీలింగ్ లాగా వచ్చేసి కంప్లీట్ ఒక మైండ్ అంతా కొంచెం రిలాక్స్ గా ఇదే అయిపోతుంది సార్. అది అర్థం కాకుండా ఉంది, కొంచెం ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అవుతుంది.
లేదా అది మంచిదే కదా. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అని మ్యూజిక్ మ్యూజిషియన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అది నెమ్మదిగా, అంటే మీరు మ్యూజిక్ ని కానీ బాగా ఎంజాయ్ చేయడం వస్తే, మీరు దానిలో బాగా ఇన్వాల్వ్ అయితే మీరు సెమీ కాన్షియస్ స్టేట్ లోకి వెళ్తారు. అది అది రిలాక్సేషన్. కానీ సెమీ కాన్షియస్ స్టేట్ నుంచి మీరు నిద్రపోయారు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అన్కాన్షియస్ అనే పదం వాడారు మీరు. అన్కాన్షియస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో?
అన్కాన్షియస్ ఉద్దేశం కాదండి, ఫెల్ డౌన్ అయిపోతున్నాను. ఆ మ్యూజిక్ ఒక్కొక్కసారి ఇరిటేషన్ వచ్చేస్తుంది, రిపీటెడ్ మ్యూజిక్, ఆ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయి. ఇప్పుడు ఒక సాకి మ్యూజిక్ ఉందండి, వయలిన్ మ్యూజిక్ ఉంది. ఆ వయలిన్ మ్యూజిక్ లో జనరల్ గా ఏంటంటే మైండ్ లో స్పందన కలుగుతుంది.
అవును,
ఆ స్పందన తోటి ఏం చేస్తున్నారంటే మనం ఏంటంటే అన్బేరబుల్ గా ఉండేసి ఒకటేసరిగా భరించలేకుండా అయిపోయి అది పట్టు సడలిపోతుంది మైండ్ లో, ఆ కెపాసిటీ బేరింగ్ కెపాసిటీ తట్టుకోలేకపోతుంది.
అంటే ఇది వాల్యూమ్ పెరిగినప్పుడు జరుగుతుంది జనరల్ గా, లేదంటే ఒక బ్యాడ్ మ్యూజిక్ అయినప్పుడు మీరు ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేనప్పుడు జరుగుతుంది మీరు చెప్పింది. బట్ మీరు వయలిన్ మ్యూజిక్ అంటున్నారు, వయలిన్ లో మామూలుగా అయితే చాలా మృదువుగా ఉంటుంది ఆ మ్యూజిక్, మరి మీరు చెప్పేది చాలా కఠినం.
ఇప్పుడు వయలిన్ మ్యూజిక్ ఇప్పుడు జనరల్ గా మ్యూజిక్ వయలిన్ ఎప్పుడు ఒక సాగదీసి ఒకటే రిపీటెడ్ మ్యూజిక్ పెట్టేటప్పటికి సౌండ్ కోసం కాదండి, జనరల్ గా ఏంటంటే ఆ ఇన్వాల్వ్మెంట్ జనరల్ గా అంటే నాకు మ్యూజిక్ సెన్స్ ఉంది కానీ ఇదేందో దాంతో ఏంటంటే ఓవర్లాప్ అయిపోతుంది అనమాట, అది ఎన్నేటప్పుడు సమ్మోహనము ఎక్కువైపోతుంది, ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయి దాంట్లోంచి ఆ మెలోడీ ఆ క్రియేటివిటీ డెవలప్ అయిపోయి దాంతో ఏంటంటే అన్కాన్షియస్ అవుతుంది అనమాట.
అదే అన్కాన్షియస్ అని అన్నీ అంటున్నారు కదా, అంటే ఏమవుతుంది అన్కాన్షియస్ అవడం అంటే?
అన్కాన్షియస్ అంటే ఫెల్డౌన్ అయిపోతున్నాం సార్, కళ్ళు తిరిగి పడిపోతుంది మైండ్, ఒకసారి ఫెల్డౌన్ అయిపోతున్నాము మ్యూజిక్ ని.
మీరు ఈ ఇయర్ ఫోన్స్ వాడతారా లేకపోతే?
లేదండి జనరల్ పక్కన, ఇప్పుడు నా పక్కన ఒక మిత్రుడు ఉంటాడు, ఆయన సెల్ ఫోన్ లో, ఆయన ఒకటి వేరే ఒక సాంగ్ బస్ లో పోతుంటాము, ఆయన ఏం చేస్తాడు కొంచెం స్పీడ్ సౌండ్ పెట్టుకొని పక్కన పాటలు వింటుంటాడు. అబ్బా ఆ మ్యూజిక్ ఆ మెలోడీ ఏంటంటే ఒక్కొక్కసారి అన్ని పాటలు కాదు, లైక్ మైండెడ్ ఒక సాంగ్ లైక్ సాంగ్స్ ఇట్లాంటి వయలిన్ సంబంధించిన ఏదైనా మ్యూజిక్ ఉంది అనుకోండి ఒకటేసారి ఓవర్లాప్ పోతుంది అనమాట. ఇప్పుడు
ఓవర్లాప్ అంటే
మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు వెహికల్ ఓవర్టేక్ చేయడం అంటే మన కెపాసిటీ బేరింగ్ కెపాసిటీ మనం తట్టుకోలేకుండా, ఇప్పుడు మనం ఒకటి జనరల్ ఒక గ్లాస్ లో పోవాల్సిన వాటర్ మనం ఏమో ఒక గ్లాస్ లో పోవాలి, దానికి ఇంకా అదే ఫ్లో లో పోస్తుంటే అది బయటకి బనేస్తుంది కదా, అట్లనే ఆ బేరింగ్ కెపాసిటీ లేకుండా పవర్ ఫ్లో ఉంటారు దాన్ని, అట్లా �ా ఉద్దేశంతో నా చెప్పిన వర్డ్.
ఓవర్ ఫ్లో అవడం అది బాగుంది, ఆ ఫిజికల్ గా మీరు గ్లాస్ లో నీళ్లు పెట్టడం ఎగ్జాంపుల్ బాగుంది. కాకపోతే మీరు ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది అంటే దేంతో ఓవర్లాప్ అవుతుంది? లేదంటే మీరు
ఓవర్లాప్ అంటే మ్యూజిక్ ని బేరింగ్ కెపాసిటీ ఉంటుంది సార్, ఇప్పుడు
వాల్యూమ్
బేరింగ్ కెపాసిటీ ఎంత వరకు ఉండాలి, ఎంత వరకు పిలవాలి, ఎంత వరకు జనరల్ గా అంటే మ్యూజిక్ ఉన్నాయంటే మ్యూజిక్ లాగానే ఉండాలి. ఆ మ్యూజిక్ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయేటప్పటికి సమ్మోహన శక్తి ఎక్కువైపోతుంది. అబ్బా మనం అబ్బా రిపీటెడ్ ఇప్పుడు ఒకసారి మనం ఏం చేస్తాము, అల్లరి చేయకుండా పక్క పోయి మాట్లాడకపోండి అంటాం మనం, చిన్న చిన్న ఏమన్నా కొంచెం ఇరిటేషన్ వస్తాయి. అట్లనే దీంట్లో ఏంటంటే ఆ మ్యూజిక్ మనం ఏంటంటే కొంచెం 2 నిమిషాలు వినాలి అంతే కదా, దాంట్లో ఏంటంటే మనం ఫాలో అవుతుంటాము.
ఇప్పుడు
మనం ఏం చేస్తాము మ్యూజిక్ మనం ఏంటేమో కొంతమంది వింటారు మామూలుగా ఉంటారు, సాహిత్యం ఇబ్బంది సాహిత్య ప్రియులు ఏం చేస్తారు దాన్ని పాట అయినప్పుడు దా లిరిక్స్ దాన్ని ఏం చేస్తారంటే అబ్బా పలా పదాల పొందిక చాలా గొప్పగా రాశాడే బాగా రాశాడే అనేది ఆ సంగీత పరిజ్ఞానం అంటే సాహిత్య పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వర్డ్స్ పట్టుకొని దాంతో వెళ్తా అంటారనమాట. ఆ పదాల పొందిక చాలా గొప్పగా రాశాడు, ఇది బాగా రాశాడు, ప్రాస బాగుంది అనేది ఫీలింగ్ ఉంటది. పాముడికి ఏం తెలుసు ఏమైనా పెట్టాడు రా ఈ చెంప దెబ్బ, ఈ బుగ్గన దెబ్బ, ఈ ముద్ది దెబ్బ, ఈ దెబ్బలు ఏంట్రా బాబు ఏమని చెప్పేసి తినకుండా వెళ్ళిపోతాడు. అది ఈ ప్రాస తెలిసినవాడు ఏం చేస్తాడు, ఈ ప్రాస ఎమ్మటి పట్టుకొని ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఈ వాటికి ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్రాస తగ్గట్టు వీడు ఏం చేస్తాడు వీడి ఆలోచన సరే దాంతో పాటు వెళ్తుంటది అనమాట. అట్లనే జనరల్ గా ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ కొంచెం ఈ చిన్న చిన్న ఈ వయలిన్ మ్యూజిక్ ఇది ఏంటంటే ఆ ఒక రకమైన సాకీలు సన్న గొంతేసుకొని ఇప్పుడు హిందీ పాటలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఒక వాళ్ళకి ఓకలే చాలా సన్న గొంతుతో మాట్లాడుతుంటారు పాడుతుంటారు ఆ పాట ఆ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళేంటంటే ఆ దానితో మనం ఏంటంటే అది అబ్జర్వ్ చేసేటప్పటికి ఆ పాట సాహిత్యం అంటే ఆ సంగీతం దాన్ని ఫాలో చేసేటప్పటికి మైండ్ లో ఒక రకమైన సన్న ఒక లిక్విడ్ ఫామ్ అయినట్టు అవుతుంది.
ఓకే అండి, మీరు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది ఎక్కువసేపు ఉంటే మీకు విసుకొస్తుంది అన్నారు, అది దాన్ని మెంటల్ ఫెటిగ్ అంటాం. ఆ మెంటల్ ఫెటిగ్ అంటే మానసికంగా ఒక రకమైన అలసట్లాగా వచ్చేస్తుంది, ఆ అలసట వచ్చినప్పుడు వాళ్ళ మాటలు ఇంకా అసలు వినబడుద్ది కాదు, అటువంటప్పుడే వాళ్ళ నుంచి మనమైనా దూరంగా వెళ్ళిపోతాం లేకపోతే వాళ్ళనైనా దూరంగా పొమ్మని చెప్తాం. కానీ మీరు మ్యూజిక్ అంటున్నారు మెలోడీ అంటున్నారు, మెలోడీని అందరూ ఎంజాయ్ చేస్తారు, సో ఆ మెలోడీ కూడా మీరు ఒక లిమిట్ దాటిన తర్వాత మీరు వినలేకపోతే సింపుల్ గా ఏంటంటే కట్ చేయడమే తప్ప దాన్ని ఏదో ఒక సమస్య కింద మీరు అనుకోకండి. మరీ తీవ్రంగా అనిపిస్తే కొన్నాళ్ళు మ్యూజిక్ కి దూరంగా ఉండండి. అంతేగాని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ దాన్ని మళ్ళీ మీరు ఒక రకమైన ఎవర్షన్ లా ఫీల్ అవుతున్నారంటే ఒక అది ఒక రకమైన కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ అవి. సో మెలోడీని మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా అది ఎంతసేపు అయినా కార్యక్రమం ఎంతసేపు అయినా వింటారు. మీరు చెప్పినట్టుగా కవిత్వం నచ్చిన వాళ్ళు ఆ పదాల పొందిక అది వాళ్ళు తెలిసిన వాళ్ళు అది ఇంకా ఇంకా ఎంతసేపు అయినా కూడా వింటూనే ఉంటారు. ఇంకా చెప్పమంటారు, ఇంకా చెప్పమంటారు కూడా. అలాగే పాటలు కూడా ఇంకా వింటారు. కచేరీ అయిపోయిందంటే ఇంకొక ఆ పాట పాడండి, ఈ పాట పాడండి అని కూడా ఆ విద్వాంసులను అడుగుతూ ఉంటారు. కానీ మీరు అది బేర్ చేయలేకపోతున్నారు అంటే మీకు ఒక రకమైన మ్యూజిక్ వింటున్నప్పుడు ఒక రకమైన మెంటల్ ఫెటిక్ వస్తుంది కనుక దానికి మానసికంగా ఏంటంటే మీరు కొద్దిసేపు విన్న తర్వాత ఇంకా నాకు ఇది బోర్ కొడుతుంది, నాకు ఒక రకమైన మెంటల్ ఫెటిక్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ మీలో డెవలప్ అవుతుంది. అందువల్ల ఆ మెంటల్ ఫెటిక్ వచ్చినప్పుడు అది ఒక టాలరెన్స్ లెవెల్ అన్నమాట అండి, దాన్ని థ్రెషోల్డ్ లెవెల్ అంటారు. ఆ థ్రెషోల్డ్ లెవెల్ దాటగానే మీకు ఒక రకమైన విసుగులా కనిపిస్తుంది. కనుక అటువంటప్పుడు మీరు ప్రస్తుతం అయితే కట్ చేసేయండి కొన్ని రోజులు. ఇది స్లోగా మీరు ఆ ఫెటిక్ రాకుండా చూసుకోవడం అనేది కొంచెం మీరే మీకు మీరే మానిటర్ చేసుకోవాలి. ఇది అంత తీవ్రమైన సమస్య అయితే కాదు. కంప్లీట్ గా మానసిక సమస్య అని అనడానికి కూడా లేదు. ఈ ఒక రకమైన మెంటల్ ఫెటిక్ అనమాట అండి. ఆ థ్రెషోల్డ్ లెవెల్ దాటిపోతుంది, దాన్ని మీరు చూసుకుని కట్ చేసేయడం అనమాట. ఓకేనండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకేనండి, రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళా మనం ఈ ఒక ఇంకొక కాల్ వస్తుంది, కాల్ చూద్దాం. హలో, హలో,
హలో, నమస్కారం సార్.
నమస్కారం, చెప్పండి
సార్. నా పేరు నరేష్ సార్.
చెప్పండి
సార్. నాకు ఈ మధ్య అసలు చదివింది ఏమి గుర్తుండలేదు, నైట్ నిద్ర రావట్లేదు, బాగా ఎక్కువ తినాలనిపిస్తుంది, ఎక్కువ తినొస్తున్నా, పగలు బాగా నిద్రపోతున్నా, బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సార్. కొంచెం టెన్షన్ కంగారు కూడా ఉంటుంది, ఏంటో అర్థం కావట్లేదు. దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి సార్.
చెప్తాను. మీ వయసు ఎంత చెప్పండి?
నా వయసు 23 సార్.
23. ఏం చదువుతున్నారు?
బీకామ్ కంప్లీట్ అయింది సార్.
బీకామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎల్బికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి సార్, దానికి ప్రిపేర్ అవుతున్నాను.
ఓకే ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రాత్రంతా నిద్ర పట్టట్లేదు అని అన్నారు, మళ్ళీ పగలల్లా పగలంతా నిద్రపోతున్నాను అని కూడా అన్నారు. శరీరానికి ఖచ్చితంగా 6 గంటలు నిద్ర అవసరం. మీరు 7 గంటలు నిద్రపోగలిగితే ఇంకా మంచిది. 8 గంటలు దాటి అవసరం లేదు. కనుక మీరు రాత్రి నిద్రపోకపోయినా పగలు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కానీ పగలు పడుకున్నప్పుడు అదేదో రోగం అని, రాత్రి నిద్ర రాకపోవడం అనేది మరొక రోగం అని అనుకోవద్దు. ఫస్ట్ మీరు అది చేంజ్ చేసుకోవాలన్నమాట. రాత్రి మరి పడుకోవడం, పగలు చదువుకోవడం. ఒకవేళ పగలు చదువుకోవడం మీకు కుదరనప్పుడు, అప్పుడు రాత్రి మెలకుగా ఉన్నప్పుడు చదువుకోండి, కానీ నిద్ర పట్టట్లేదు అని చెప్పి పడుకోవడానికి వెళ్ళి నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్లా చేసుకోకండి. మీకు నిద్ర రానప్పుడు చక్కగా చదువుకోండి. ఓకే, ఇది ఒక సమాధానం. అయితే మీరు ఒక మాట అన్నారు, నాకు ఏది గుర్తు ఉండట్లేదు అన్నారు. గుర్తుండట్లేదు అంటే ఫస్ట్ ఏదైనా గుర్తు మా ఒకటి అర్థం చేసుకోండి. మనం ఏదైనా చదివినా చూసినా విన్నా ఫస్ట్ అది మన మెమరీ ట్రేసెస్ లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాతే మనకు అది గుర్తు వస్తుంది. మనం కొన్ని విషయాలు అస్సలు మర్చిపోం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇండియా మ్యాప్ చూపించి ఇదేంటి అంటే మీరు వెంటనే ఇండియా మ్యాప్ అంటారు. అలాగే మీరు ఈ భారతదేశానికి క్యాపిటల్ ఏంటంటే న్యూఢిల్లీ అని చెప్తారు. ఇవి మర్చిపోయి, ఇవి లాంగ్ టర్మ్ మెమరీ అంటారన్నమాట. ఏమి మర్చిపోతాం మనం? ఏదో ఒకసారి ఒక పారాగ్రాఫ్ ఏదో అలా చదవడం, చదివేసి వచ్చింది, గుర్తు వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఒకవేళ రాకపోతే నాకేదో మతి మరుపు ఉందనుకుంటారు. మీరు అది ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు అది స్టోర్ అవుతుంది. దీని మీద మీకున్న అవగాహన ఎంత, దీని మీద మీకున్న ముందున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఏంటి, ఇది అంత తర్వాత అది లాంగ్వేజ్ మీద మీకున్న పట్టేంటి, దాన్ని రిప్రొడ్యూస్ చేసి మళ్ళీ అంటే మీరు తిరిగి గుర్తు చేసుకున్నది తిరిగి మీరు పేపర్ మీద రాయాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా ఆ లాంగ్వేజ్ మీద మీకున్న పట్టేంటి, ఈ అంశాలన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. కనుక జ్ఞాపక శక్తి లేదు అని అనుకోకండి, చెప్పండి.
కానీ బాగా ఎక్కువ తినేస్తున్నాను సార్, ఎక్కువ తినేస్తున్నాను, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సార్.
ఓకే, ఆ పాయింట్ కూడా చెప్తానండి. ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కువగా ఆలోచించినప్పుడు కానీ, ఎక్కువగా భయపడినప్పుడు కానీ, ఎక్కువగా ఆందోళన జరిగినప్పుడు చెందినప్పుడు కానీ మనకి న్యాచురల్గానే చాలా చిరాకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, అది నిద్ర కూడా రాత్రి పట్టదు. అయితే స్ట్రెస్ అని అనే పదం వాడారు మీరు, అంటే మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి తర్వాత ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ మానసిక ఒత్తిడి వస్తుంది. మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడు వస్తుందంటే, అది ఒక మానసిక ఒత్తిడిని ఏమంటారంటే ఒక అన్ఈజీ స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. అంటే ఒక రకమైన ఒత్తిడి కలిగి ఏంద్రా ఇది అంత ఏంటి అన్నట్టుగా గాబరాగా అదంతా ఉంటుంది. తర్వాత అది ఎక్కువైపోతూ ఉంటే దాన్ని యాంగ్జైటీ లెవెల్కి వెళ్ళింది అంటాం. ఆ యాంగ్జైటీ అనేది ఏంటి, ఆ తర్వాత బాడీలో కెమికల్ సబ్స్టెన్స్ హార్మోన్స్ అవి రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. అది అలా ఎక్కువ కాలం అయిపోతే అది ఒక రకమైన యాంగ్జైటీ న్యూరోసిస్లో అవుతుంది. ఈ పదాలన్నీ మర్చిపోయి మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. మీరు చదివేటప్పుడు ఒకరోజు ఒక ఏ రోజైనా మీరు బాగా హాయిగా పగలల్లో నిద్రపోతే రాత్రి మీరు కూర్చుని చదవడం మొదలుపెట్టినప్పుడు ఈ సిలబస్ ఎంత ఉంది, నా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఇలాంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టి ఫస్ట్ ఒక పేజ్ ఓపెన్ చేయండి. ఆ పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి చదవండి. పైకి చదివేటప్పుడు ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా బుక్ మీద ఉంటుంది. పైకి చదవటం వల్ల మీరు టూ సెన్స్ ఆర్గాన్స్ని మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒకటి కళ్ళతో పుస్తకాన్ని చూస్తున్నారు, రెండోది చెవులతోటి మీరు పైకి చదవడం వల్ల చెవులతోటి వింటున్నారు, టూ సెన్స్ ఆర్గాన్స్ని. అలాగే మీ చూపుడు వేలుతోటి ఆ చదివే చోట అలాగ వేలు కదుపుతూ ఉండండి. సో దట్ ఈస్ థర్డ్ సెన్స్ ఆర్గాన్. అంటే ఏంటి, మనకి స్కిన్ అనేది మరొక సెన్స్ ఆర్గాన్. సో ఆ టచ్ అలా చేస్తూ ఉంటే మూడు రకాలుగా, అది ఒక ఫీల్ అని కూడా అంటారు. సో మూడు సెన్స్ ఆర్గాన్స్ని కానీ మీరు ఇన్వాల్వ్ చేసి చదవండి. ఒకసారి రాకపోతే రెండోసారి చదవండి, మూడోసారి చదవండి, నాలుగోసారి చదవండి. మీకు మీరు ఒకసారి గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తొస్తే మిమ్మల్ని మీరు అభినందించుకోండి. అలాగే ఒక పేపర్ తీసుకుని దాని మీద రాయటం కూడా మొదలు పెట్టండి. ఇలాగా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక సామెత ఉంది, 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అని ఒక ఏదో చైనీస్తో జపనీస్తో ఒక ప్రొవెర్బ్ ఉంది. సో అలాగే మనం ముందు ఒక పేజ్ తోటి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. నేను ఈ పేజ్ చదువుతాను ఈరోజు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుతాను, ఆ తర్వాత నేను గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాను, నాకు గుర్తొస్తుందో లేదో నేను చూసుకుంటాను అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంతే తప్ప నాకు జ్ఞాపకం ఉండటం లేదు, మర్చిపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, ఆందోళన అంటే ఇవన్నీ ఒకదాంతో లింక్ అయి ఉన్నాయి. ఏ రోజైతే మీరు నేను చెప్పిన పద్ధతిలో మీరు చదివి ఆ పేజ్లో అదంతా మీకు గుర్తుండడానికి గంట పట్టచ్చు, అరగంట పట్టచ్చు, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్. అంటే మీకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ని బట్టి మీరు చదువుతుంటే అర్థమవుతుందా లేదా అనే దాని ఆధారపడి ఉంటుంది. న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి, ఈజీగా అన్ని అర్థమైపోతూ ఉంటాయి. ఎందుకంటే అవి మనం రోజు చూసే వ్యవహారాలు, ఆ పేర్లు అవన్నీ కూడా మనకి రోజు తటస్థపడే పదాలు అవన్నీ. కానీ మనం ఒక నోట్స్ చదువుతున్నప్పుడు ఆ పదాలన్నీ రోజు చూసే ఉండవు. అందుకే నాకు చదివేటప్పుడు ఎన్నిసార్లు చదవాలనేది మీకున్న పరిజ్ఞానం బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. కనుక బాగా చదవండి, బాగా చదివి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుని 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూసుకుని ఆ తర్వాత మీరు గుర్తు చేసుకుని చూసుకుని గుర్తొస్తే మిమ్మల్ని మీరు అభినందించుకుని ఆ ప్రకారంగా చేయండి. మీ ఆందోళన తగ్గుతుంది, మీ స్ట్రెస్ తగ్గుతుంది, అన్ని తగ్గుతాయి, చక్కగా నిద్రపడుతుంది, బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఓకేనండి
సార్. ఇంకొక సలహా సార్.
చెప్పండి
సార్. ఇప్పుడు నేను ఇప్పుడు బీకామ్ డిగ్రీ వరకు తెలుగు మీడియం సార్, నెక్స్ట్ ఎల్ఎల్బి ఇంగ్లీష్ మీడియం లో చేయాలి సార్. ఇప్పటివరకు తెలుగు మీడియం కదా, అప్పుడు ఇంగ్లీష్ లో, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఎల్ఎల్బి ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను సార్. కానీ ఇప్పటివరకు తెలుగు మీడియం, ఇప్పుడు ఎలాగా సార్?
ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పింది అదే, భాష మీద పట్టు అని అన్నాను చూసారా. మీకు గుర్తుండాలి అంటే మీకు ఆ పదాలన్నీ తెలిసి ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10th class స్టూడెంట్స్ కి a+b² కూడా a² + b² + 2ab అన్నాం అనుకోండి, వెంటనే క్యాచ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఆ సమాచారం తెలుసు. అలాగే మీకు నేను జనగణమన అధినాయక జై హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ అని అన్నాను అనుకోండి, మీరు వెంటనే గ్రాస్ప్ చేస్తారు. ఇది మీ గ్రాస్పింగ్ కెపాసిటీ కాదు, అది మీకు ఆల్రెడీ తెలుసు కనుక దీన్ని మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. సో మీకుండే నాలెడ్జ్ని బట్టి ఉంటుంది కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం ఇంగ్లీష్ మీద పట్టు డెవలప్ చేసుకోవడానికి ఏదైనా ఒక స్కూల్ టీచర్ దగ్గర కానీ ఎక్కడైనా వెళ్ళి నేను అక్కడ నేర్చుకునేటప్పుడు సిగ్గుపడకూడదు. ఏదైనా సరే నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదు. సో ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తున్నారు. మరొక విషయం, ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళే వాళ్ళంతా ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు అనుకుంటే కూడా పొరపాటే. ఎందుకంటే చెప్తాను, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో ఎంపీసీ గ్రూప్లో తెలుగు మీడియంలో చదివి తర్వాత బీటెక్లో ఇంజనీరింగ్ అంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉన్నారు. అలాగే బైపీసీలో ఇంటర్మీడియట్ వరకు చదివి ఎంబీబీఎస్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. కనుక ఇదేదో భూతంలాగా, ఇదేదో గొప్ప ఇంగ్లీషు, ఆ తర్వాత నేను లాయర్ అయిన తర్వాత నేను ఇంగ్లీష్లో వాదించాలేమో అని పెద్దగా ఊహించేసుకుని భయపడకండి. చిన్న చిన్న స్టెప్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే థౌజండ్ మైల్స్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అన్నట్టుగా చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే మీరు చేయగలుగుతారు. అది ఇంగ్లీష్ అనేది ఒక భూతంలాగా మాత్రం అనుకోకండి. మీకు తెలుగు వచ్చు కదా, మీకు తెలుగు ఎంత బాగా వచ్చో మీరు ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి కానీ నేర్చుకుంటే అది అంత బాగా వస్తుంది. అదేమి భూతం కాదు, అది ఒక భాష అంతే. ఆ ఫీలింగ్ తోటి చదవండి మీరు, ఓకేనండి? రైట్ రైట్ ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ ఈ ప్రశ్నలు జవాబులు ఆ కార్యక్రమంలోకి వెళ్తాం. ఇప్పుడు ఒక విరామం.
ఆహా అందము చిందే, హృదయ కమలం అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే,
దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇది వరలో వెండితెర నటి నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకు అందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
రామో విగ్రహవాన్ ధర్మః. రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను అంటే నందనాచార్య మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7:00 to 8:00 వరకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ రఘువర సుభకర శ్రీరామ.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి మరొకసారి స్వాగతం. నేను టివి సత్య నాగేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. హైదరాబాద్ లో ఉన్న మైండ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మనం ప్రతి బుధవారం 8:30 to 9:30 వరకు మనో బలమే మహాబలం అనే శీర్షిక మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇద్దరు ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక నేను ఒక పత్రికకు రాసిన ప్రశ్నని చదివి వారికి రాసిన జవాబు చదివి దాన్ని వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్. ఒక వ్యక్తి రాశారు, అంటే జనరల్ గా పేర్లు అవి చెప్పడం కరెక్ట్ కాదు కనుక చెప్పట్లేదు. ఆ ప్రశ్న ఇలాగుంది, నేను గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడిని, తెలుగు మీడియం లో డిగ్రీ చేశాను, సివిల్స్ నా టార్గెట్, అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, నా నేపథ్యంతో సాధించగలనా అన్న అనుమానం నన్ను వెంటాడుతోంది, దీనితో విశ్వాసంతో ముందడుగు వేయలేకపోతున్నాను, సలహా ఇవ్వండి అని చెప్పి రాశారు. దానికి నేను రాసిన సమాధానం ఫస్ట్ చెప్తాను, తర్వాత దాన్ని వివరంగా మీకు వివరిస్తాను. ఆ సమాధానం, మీరు వ్యక్తపరిచిన గ్రామీణ ప్రాంతం తెలుగు మీడియం అనే రెండు కారణాలు కేవలం అపోహలు మాత్రమే. గత 10 సంవత్సరాలుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫలితాలు క్షుణ్ణంగా పరిశీలించండి, అప్పుడు మీ అపోహ తొలగిపోతుంది. మీరు అనుకున్న టార్గెట్ చేరాలంటే బలమైన కోరికతో కఠోర పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది దీక్షతో క్రమశిక్షణతో కృషి చేస్తూ ఉంటారు. అదే కృషి మీరు చేసినా మీరు ఆ ఫలితాన్ని సాధించగలుగుతారు అని గత చరిత్ర చెప్తుంది. 2 సంవత్సరాల పాటు కఠినమైన క్రమశిక్షణ, బలమైన కోరికతో కఠోర పరిశ్రమ చేస్తే మిగిలిన జీవితం అంతా తృప్తిగా ఆనందంగా గడపచ్చు. గ్రామీణ ప్రాంతం నుంచి తెలుగు మీడియంలో చదువుకుని ఐఏఎస్ అయిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. ఆ విధంగా విజయం పొందిన వారు ఫోటోలు పేర్లను సేకరించి ఒకటి లేదా రెండు కార్డ్బోర్డ్ షీట్ల మీద వాటిని అతికించి మీరు చదువుకునే స్థానంలో మీకు కనిపించేలా గోడకు తగిలించండి. నిత్య స్ఫూర్తితో ఉండండి. సానుకూలంగా మాత్రమే ఆలోచించండి. ఇది నేను వాళ్ళకి రాసిన సమాధానం. అయితే పత్రికలో కానీ పత్రికలో మా వారిచ్చే ఆ స్పేస్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కనుక కొంచెం తక్కువగా రాయాల్సి ఉంటుంది. దీన్ని వివరంగా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే వ్యక్తి కౌన్సిలింగ్ కానీ వస్తే దాన్ని ఒక బోర్డు మీద కానీ లేదా ఒక బుక్ లో ఒక పెన్ సహాయంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతనుకున్న రెండు ఫీలింగ్స్ ఏంటంటే, ఒకటి నాది రూరల్ బ్యాక్గ్రౌండ్, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, రెండు నాది తెలుగు మీడియం. ఈ రెండు ఓ రకమైన మెంటల్ బ్లాక్స్ లాంటివి అనమాట. అంటే ఈ రెండు ఉన్న వాళ్ళకి కష్టం అని. కానీ గతంలో వచ్చినవన్నీ కూడా చూసుకోవాలి. మనం చాలా మంది తెలుగు మీడియంలో చదువుకొని ఆ తర్వాత ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లోనే ఆల్ ఇండియా లెవెల్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి, అలాగే లాస్ట్ ఇయర్ థర్డ్ ర్యాంక్ వచ్చిన, ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ ర్యాంక్ వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన రోణంకి గోపాలకృష్ణ, అలాగే గతంలో కూడా ఎంతో మంది చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకుని తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, కాల్ చూద్దాం. హలో,
హలో, నమస్కారం సార్.
నమస్కారం, చెప్పండి
సార్. నా ప్రాబ్లం ఏంటంటే, నేను మంచి చదువు చదువుకున్నాను సార్, పీజీ చదువుకున్నాను.
ఏదండి?
పీజీ చదువుకున్నాను సార్.
ఓకే ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. నాకు ఎటువంటి అంగవైకల్యం లేదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. ఫ్యూచర్ బాగోలని ఎంసీఏ చదివాను. కానీ నాకేంటి, మధ్యలో కొన్ని గొడవల వల్ల వీటి వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి హోప్లెస్ గా ఉంటుంది సార్. అంటే ఉంటది, అంటే ప్రతి వ్యక్తి నా ఫ్రెండ్స్ ఏంటి, హోప్లెస్. ఓకే సార్.
గొడవలు ఎవరితో వస్తాయి మీకు?
అంటే బంధువులతోని.
ఓకే, బంధువులతో,
స్నేహితులతో.
ఓకేనండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు జీవితంలో చాలా వృద్ధిలోకి రావాలనే ఒక కోరిక ఉంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వరకు కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చి ఉంటాయి, ట్రాఫిక్ జామ్లు అయి ఉంటాయి, కాలేజీలో ఒకరోజు కాలేజీ మూసేసి ఉంటారు, ఒకరోజు కాలేజీ తెరిచి ఉంటారు, అప్పుడు కూడా బంధువుల్లో గొడవలు అయి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ హాయిగా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీరు ప్రస్తుతం కొద్దిగా రిలేటివ్లీ మీరు కొద్దిగా ఖాళీగా ఉన్నారు, అందుకని ఈ బంధువులు వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఒక చిన్న విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమైనా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో మీకు ఒక లక్ష్యం ఉండి ఆ లక్ష్యాన్ని సాధించాలని ఉంటే మీకు ఇవన్నీ పక్క చూపుల కింద అవుతాయి. ఎప్పుడైనా గొడవలు ఉన్నారంటే ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏదో తీవ్రమైన విషయం అయి ఉండొచ్చు, కానీ ఎలా కాకుండా ఏదో బంధువులు ఏదో అన్నారని అది అన్నారంటే మీరు పట్టించుకుంటూ ఉంటే దానికి ఎక్కడా కూడా అంత ఉండదు. ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ అని ఒకటి, డిస్కషన్ అని ఒకటి. ఈ రెండు పదాలు ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఒక ఏంటంటే, ఆర్గ్యుమెంట్ లో ఎప్పుడు కూడా నువ్వు రైటా నేను రైటా అనేదే నడుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరు రైట్, హూ ఇస్ రైట్ అనేది ఉంటుంది. డిస్కషన్లో వాట్ ఈజ్ రైట్ అనేది ఎక్కువగా దాని మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట. అంటే మనం డిస్కస్ చాలా ఆరోగ్యకరంగా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఓకే ఇది రైటా అది రైటా, అలా చేస్తే మంచిదా ఇలా చేస్తే మంచిదా అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాదోపవాదాలు చేసుకున్నప్పుడు నువ్వు రైటా నేను రైటా అన్నట్టుగా ఉంటుంది. కనుక మీ గొడవలు ఎటువంటివి, మీ బంధువులతోటి మీరు వాదనలోకి దిగుతున్నారా, మీరే రైట్ అని చెప్పి నచ్చ చెప్తున్నారా, లేకపోతే మీ తల్లిదండ్రుల తరఫున కానీ మీ ఈయన కుటుంబ వ్యవహారాల విషయంలో కానీ మీరు వాళ్ళని నెగ్గాలని ప్రయత్నం చేస్తున్నారా, అదొకటి ఆలోచించండి. వేరే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు ప్రశ్న వేశారు కనుక నేను జవాబు చెప్తున్నాను, కానీ మీరు నేను ఒక ట్రైన్లోనూ ఒక బస్సులోనూ ఒక ఫ్లైట్లోనూ వెళ్తున్నప్పుడు అనవసరంగా నేను జోక్యం చేసుకుని సమాధానం ఏదైనా నేను ఈ సలహాలు ఇచ్చాను అనుకోండి, మీరు వినరు, నేను ఇవ్వకూడదు కూడా. అందుకని ఎదుటివాడిని ఏదో చెప్పి మీకు తెలుసున్న విషయాన్ని ఎదుటివాడికి చెప్పి వాళ్ళని మార్చేయాలని మాత్రం ప్రయత్నం చేయకండి. అడిగిన వాడికే చెప్పాలి, అంటే ఆకలి ఉన్నవాడికే రుచి తెలుస్తుంది అంటారు, అడిగిన వాళ్ళకే చెప్పాలి. కనుక మీ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో గొడవలు పెట్టుకుంటున్నారు, లేదా వాళ్ళు మీతో గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారు, అది ఎందుకు స్ట్రెచ్ అవుతుంది అనేది మా చూసి వాటిని చాకచక్యంగా తప్పించుకుని మీ గోల్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఒకసారి సమయం చేయి దాటిపోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు మనకి. అందుకని మీరు పీజీ చేశారు, చక్కగా చదువుకున్నారు, మీ జీవితంలో మీ లక్ష్యం ఏంటి, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, ఆ లక్ష్యం వైపు దృష్టి పెట్టి ఒక క్రమశిక్షణతోటి మీ లైఫ్ ఇది మీ టైము కనుక మీ టైంని మీ జీవితంలో మీ లక్ష్యాల గురించి మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ మీరు అనుకున్న స్థాయికి చేరండి. అప్పుడు అందరూ మీ చుట్టూ చేరుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మీరు ఏమైనా ప్రశ్న ఉంటే వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలాగే ఏదో చిన్న చిన్న గొడవలు లేదా ఒక ఉద్యోగ ప్రయత్నం ఇలా చేస్తూ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు అనుకున్నాం, అప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఉదాహరణకి ఒక 2 సంవత్సరాల పాటు మీరు చాలా కష్టపడి ఒక సివిల్ సర్వీసెస్ లోనో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 లోనో లేదా ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లోనో సెలెక్ట్ అయ్యి మీరు ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎవరైతే గొడవలు పెట్టుకున్నారో అప్పుడు గొడవలు పెట్టుకుంటారా? ఒక్కసారి ఊహించండి, అసలు గొడవలు పెట్టుకోరు. మీరు మిమ్మల్ని అందరూ వచ్చి బాగున్నావా, ఎట్లా ఉన్నావు, ఏంటి, నువ్వు నాకు తెలుసు నువ్వు ఇలా అవుతావు అని తెలుసు, ఏదో రోజు నువ్వు ఇంత గొప్పవాడు అవుతావు నాకు తెలుసు, నేను అందరికీ చెప్తూ ఉండేవాడిని అని చెప్పి మీతో చెప్పి స్నేహం చేసి మీ ద్వారా పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రెండింటికి తేడా ఏంటి, మొదటి దాంట్లో మీరు పెద్దగా వాళ్ళు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల వాళ్ళు మీతో గొడవలు పెట్టుకుని ఆర్గ్యుమెంట్లు వాదోపవాదాలు. రెండో ఎగ్జాంపుల్ ఏంటి, మీరు ఒక స్థాయికి చేరు, మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుని మీతో అవన్నీ తగ్గించుకుంటారు కనుక మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. ఓకే
సార్, సార్ గుడ్ సార్. ఫ్రెండ్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు. అంటే ఒక ఆస్తితోని లైఫ్ ని స్టార్ట్ కంటిన్యూ చేస్తున్నారు. నాకు ఇది లేదు ఎందుకు సార్? అంటే ఫ్యూచర్ అంతా శూన్యంగా ఉంటుంది, నాకు అలాంటివి లేవు. అంటే చదివైతే చదివాను కానీ చదివిన చదువు మీద ఉద్యోగంకి వెళ్ళటం లేదు, ఏదో చిన్న కంపెనీలో చేస్తున్నాను, అది ఈ మధ్య జాయిన్ అయ్యాను, అలాంటివి లేవు. ఏంటి సార్ నాకు కారణం ఏంటంటారు?
మీ వయసు ఎంత అని అడుగుతున్నాను, చాలా సార్లు అడిగాను ఇప్పటికి.
30 సార్లు అడిగాను సార్, సారీ, 30 సంవత్సరాలు.
మీ వయసు ఎంత అని అడుగుతున్నా?
30 సంవత్సరాలు సార్.
30 సంవత్సరాలు వయసు. మీరు మీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళకున్న లక్ష్యాల గురించి వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి లక్ష్యాలు ఉన్నాయి అంటే ఏంటి, ఒక ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించుకోవాలి, ప్రమోషన్ సంపాదించుకోవాలి, అలాగే మంచి ఏదో ఒక టైం, ఒక ఏ వయసులో ఏది చేయాలో అది అలాగే. ఇప్పుడు మీకు 3 ఏళ్ళ వయసు వస్తే ఎల్కేజీకి ఏదో నర్సరీలో జాయిన్ అవుతారు, లేదంటే చిన్న చిన్న ఊళ్ళల్లో నర్సరీలు, ఎల్కేజీలు, బీకేజీలు, యూకేజీలు, లేకపోతే 5వ సంవత్సరం వచ్చినప్పుడు 1వ క్లాస్లో చేస్తారు. 15 ఏళ్ళు వచ్చేటప్పటికి 10th క్లాసు, 17 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్, 20 ఏళ్ళు 21 అయ్యేటప్పటికి డిగ్రీ. ఇదంతా సిస్టమేటిక్ ఎలా వెళ్తుందో అలాగే ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం లేదా ఒక వ్యాపారం, ఆ తర్వాత వాళ్ళ దృష్టిలో ఇది రూల్ ఏమి లేదు, ఇది సిలబస్ కాదు, వాళ్ళ దృష్టిలో ఓ పెళ్లి చేసుకోవాలని, 30 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు పుడితే వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లలకు ఒక 20 ఏళ్ళు వస్తాయని, ఇదంతా వాళ్ళ ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటారు, అది ఒక ప్రణాళిక. అలాగే ఒక ఇల్లు కట్టుకోవాలని, ఒక 30 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు ఓకే మోటార్ సైకిల్ ఉన్నా పర్వాలేదు, లేదా నా తాహతకు తగ్గట్టుగా నేను కార్ కొనుక్కుంటాను అని, ఇది ఇది ఎంత ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి. మీకు ఆ లక్ష్యాలు లేవు కనుక మీరు వాటి గురించి ఆలోచించట్లేదు అంతే.
అందుకే హోప్లెస్ గా ఉంటుంది సార్, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఫ్యూచర్ గురించి అసలు ఏ ఆశ లేకుండా ఉంది అంతే కదా సార్.
ఫ్యూచర్ గురించి ఏ ఆశ కాదండి, ముందు ఆశ పెట్టుకుంటే ఆ తర్వాత దాని మీద ప్రయత్నం చేస్తే ఆ ఆశ అనేది ఒక రోజు నిజం అయిన తర్వాత మీకు దాని ఫలితాలన్నీ మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు కౌన్సిలింగ్ లో చెప్పే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఏదో ఒక ట్రైన్ ఎక్కితే ప్రయాణం అయితే చేస్తూనే ఉంటాం. ఏం చేస్తున్నావు అంటే ట్రైన్ లో జర్నీ చేస్తున్నావు అంటాడు, కానీ ఎటు పోతున్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడో తెలియదు. తీరా అతనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం పని లేదు, మళ్ళీ తిరుగు ప్రయాణం, మళ్ళీ సికింద్రాబాద్ వస్తాడు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుతాడు, ఇంకో డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాడు. సో సమయం గడిచిపోతూ ఉంటుంది, ఏం చేస్తున్నావు అంటే ప్రయాణం చేస్తూ ఉన్నాను అంటాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్ళాలనుకున్నాడు, ఆ ఊరు చేరిన తర్వాత అక్కడ ఉన్న పని ఏంటి, అతనికి ఏ పని మీద అక్కడికి వెళ్తున్నాడు అనేది ఆబ్సెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అలా సమయం గడిపేస్తూ ఉంటారు. 20 ఏళ్ళు అయిపోతాయి, 25 ఏళ్ళు అయిపోతాయి, 30 ఏళ్ళు అయిపోతాయి, 32 ఏళ్ళు అయిపోతూ ఉంటాయి. అందుకని జీవితంలో లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం మీద మీరు ఆ లక్ష్యాన్ని చేరడానికి కఠోర పరిశ్రమ చేసి అది చేరిన తర్వాత నెక్స్ట్ లక్ష్యం ఏంటి. మీ ఫ్రెండ్స్ పెట్టుకున్నారు ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంటి పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు, మీరు పెట్టుకోలేదు, అంతే తేడా.
అంతే
అంతే, మీరు పెట్టుకోవాలి. అలాగే ఇంకా కొంచెం అవగాహన బాగా కావాలనుకుంటే మీరు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్తారు, అది నోట్ చేసుకోండి. youtube.com బీవీ సత్యనాగేష్ అని పెట్టి టైప్ చేయండి. నా పేరు బీవీ సత్యనాగేష్, నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. బీవీ సత్యనాగేష్ వీడియోస్ అన్నీ వస్తాయి, 40
యూట్యూబ్ లో చూస్తుంటాను సార్. మీరు
చూస్తారా, 42 వీడియోలు ఉన్నాయి. ఇవి కాకుండా నేను అనేక టీవీ ఛానల్స్ కూడా అప్పుడప్పుడు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా వెళ్తూ ఉంటాను, అవి చూడండి. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క 10 నిమిషాలు 12 నిమిషాలు అలా ఉంటుంది, మీకు వివరంగా అన్ని తెలుస్తాయి. ఒకవేళ మీరు అప్పుడప్పుడు చూస్తాను అంటే సరే, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ మీద చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన ఎవరో అడిగారు, మెమరీ మీద అడిగారు. మెమరీ మీద 3 వీడియోలు ఉన్నాయి కంప్లీట్ గా. అసలు మెమరీ సబ్జెక్ట్ అనేది, అసలు మెమరీ అనేది ఒక ప్రాసెస్ అని, ఆ ప్రాసెస్ మనం ఎలా చేయాలి, ఆర్ఏఎస్ఆర్ ఉంటాయని అలా డీటెయిల్డ్ గా చెప్పాను. అలాగే కొంతమంది అదృష్టాన్ని నమ్ముకుని ఉంటారు, అసలు అదృష్టం అంటే ఏంటి అలా అని. కొంతమందికి అసలు ఆలోచనలు ఊరికే వస్తూ ఉంటాయి సార్ అని, ఇంకొకటి ఏదో ఏకాగ్రతని, ఇలాగ కాన్ఫిడెన్స్ లేదని, భయం అని, ఇలాంటి సబ్జెక్టుల మీద మీకు యూట్యూబ్ ఛానల్లో బీవీ సత్యనాగేష్ అంటే మీకు వస్తాయి. అవి చూడండి, లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి గట్టి ప్రయత్నం చేసి ఈ రోజే మొదలు పెట్టండి. అంతే తప్ప
ఫైనల్ గా క్వశ్చన్ సార్, అంటే మీరు ఇలాగ లక్ష్యాన్ని పెట్టుకోమన్నారు కదా సార్, ఈ ఉద్యోగం నా ఫ్రెండ్స్ పెట్టుకున్నారు, ఉద్యోగం, పెళ్లి, ఇల్లు కట్టుకోవడం, పిల్లలు అని, అంటే అలా పెట్టుకుంటే మన లైఫ్ మీద మనిషికి హోప్ వస్తుందా, లేదంటే ఆల్రెడీ హోప్ ఉన్నోడు అలా పెట్టుకుంటాడా సార్?
ఇది ఇప్పుడు విత్తనం ముందా మొక్క చెట్టు ముందా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. దానికి సమాధానం లేదు, చెట్టు ముందు వచ్చిందా విత్తనం ముందు వచ్చిందా తెలీదు. సో అలాంటి తర్కంలోకి వెళ్లకుండా మీరు నేను చెప్పినట్టు లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం పెట్టుకుని దాన్ని హోప్ తోటి ప్రయత్నం చేయండి. ఏది ముందు అనేది వద్దు. ఇప్పుడు మనకి హోప్ ఉండడం వల్ల అలా కాదండి, హోప్ ఉండడం వల్ల లక్ష్యం సాధిస్తున్నారా, లక్ష్యం ఉండడం వల్ల హోప్ పెట్టుకున్నారా అనే తర్కంలోకి వెళ్లకుండా మీరు లక్ష్యం పెట్టుకోండి, హోప్ పెంచుకోండి.
హోప్ ఆటోమేటిక్ వస్తుంది సార్ అప్పుడు.
ఏదండి
అప్పుడు ఇలాగ లక్ష్యాలు పెట్టుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా హోప్ వస్తుంది సార్ నాకు?
ఆటోమేటిక్ గా ఏది రాదండి ఈ ప్రపంచంలో. మీరు లక్ష్యం పెట్టుకుని హోప్ తో ప్రయత్నం చేయండి, మీకున్న శక్తి సామర్థ్యాలకి మీకు అది వస్తుందా లేదా అనేది మీ శక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిందా మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నట్టు, రాలేదనుకోండి ఆ శక్తి సామర్థ్యాలు సరిపోలేదని ఒక అనుభవం వస్తుంది, ఆ అనుభవం దృష్టిలో పెట్టుకుని మళ్ళీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలన్నమాట. ఆ హోప్ తోటే ఉండాలి ఎప్పుడు కూడా. అంతే తప్ప నేను మంచి హోప్ తోటి ఓ లక్ష్యం పెట్టుకుంటున్నాను అని వెళ్ళిపోతే రాదు కదా. అప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తున్నాను, లక్ష్యం అది నాది, హోప్ తోటి వెళ్తున్నాను, నాకు వస్తుందా అంటే రాదు అది. అంటే అక్కడ మన శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది అది. సో మీ శక్తి సామర్థ్యాలు ప్రతిరోజు పెంచుకుంటూ పెట్టాలి, పెంచుకుంటూ పోవాలి, సానపడుతూ ఉండాలి, పడితే తప్పకుండా మీరు సాధించగలుగుతారు. హోప్ తోటి ఉండండి, ఇది ముందా అది ముందా అని తర్కం వద్దు, అస్సలు వద్దు
సార్.
ఓకేనండి
సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
రైట్, మంచిదండి, ఆల్ ది బెస్ట్ అండి.
థ్యాంక్ యూ
సార్. ఓకే అండి. రైట్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక విరామం.
జిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చదవా నిల్చదవా ఓహో చిన్నదాన. అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను వెప్పి నిల్చదవా నిల్చదవా ఓహో చిన్నదా. అడిగిందానికి చెప్పి ఎదురాడక ప్రశ్నను విప్పి నిల్చదవా నిల్చదవా ఓహో చిన్నదా.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను అంటే నందనాచార్య మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు మరొకసారి స్వాగతం. నేను బీవీ సత్యనాగేష్ మాట్లాడుతున్నాను, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు మనం ఒక కాల్ ఏదో వస్తుందండి. హలో.
హలో, నమస్కారం సార్.
నమస్కారం, నమస్కారం, చెప్పండి
సార్. నాకు థింకింగ్ బాగా ఇదేనా అంటే ఫ్యూచర్ గురించి నెగిటివ్ గా ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే మన చేతిలో లేదు, ఎయిదర్ పాజిటివ్ జరగవచ్చు నెగిటివ్ జరగవచ్చు. ఓకేనా సార్? కానీ అంటే న్యూట్రల్ గా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరు పాజిటివ్ వెళ్తున్నారు, నాకు అంతే మంచి జరుగుతుంది అని. అదే లైఫ్ అంటే యాక్చువల్ గా. కానీ నాకు చెడు జరుగుతుంది అని భయం భయంగా ఉంటుంటారు సార్. అంటే ఇప్పుడు చదువుకున్నాను, ఉద్యోగం చేస్తాను, ఏదో అంటే మంచి మ్యారేజ్ చేసుకుంటే మంచి వయసు రాకపోతే, పిల్లలు సరిగా పుట్టకపోతే, ఆలు బాగా చదవకపోతే, మంచి పొజిషన్కి వెళ్ళకపోతే, ఇలాగ అన్ని నెగిటివ్ గా ఆలోచిస్తుంటాను సార్. అలాగంటే మరి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, యాక్సిడెంట్ అవుతుంటారు చాలా మందికి, నాకైపోతే అని మరి అలాగా ఆలోచించట్లేదు. వెళ్తున్నాను వస్తున్నాను ఆఫీస్ కి. కానీ ఫ్యూచర్ ఇలాగా నెగిటివ్ గా అవుతుంది సార్, ఆలోచనలు వస్తున్నాయి, చెడు జరుగుతుంది అనిపిస్తుంది. అంటే దానికి ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం?
మీ ఏజ్ ఎంత అండి?
27 సార్.
27. మీ ప్రశ్నలోనే ఉంది జవాబు, మీరే చెప్తున్నారు నేను నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉంటాను అని. అదే ఆన్సర్, మీరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. సపోజ్ ఒక చిన్న విషయం చెప్తాను, అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకుంటారు, పాజిటివ్ గా థింక్ చేస్తారు, అదే లైఫ్ కానీ నేను చేయలేకపోతున్నాను అంటున్నారు. మీరు చేయలేకపోతున్నారు. ఇక్కడ మీకు ఒక సమాచారం చెప్తాను. ఆలోచనలు అనేవి అంటే థాట్స్ ఫైనల్ ప్రోడక్ట్ లో ఎక్కడి నుంచి రావు, అస్సలు రావు. నేను నా సెమినార్స్ లో కానీ నా లెక్చర్ లో కానీ ఎక్కడ నా కౌన్సిలింగ్ లో ఫస్ట్ సెషన్ ఇదే చెప్తాను, ఏమంటే థాట్స్ రావు వెంటనే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మామూలు సగటు మనిషి ఈ స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే థాట్స్ రాకపోవడం ఏంటండి, ఇంకే ఫ్లడ్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఏదో ఒకటి, ఏదో ఒక థాట్ వస్తూనే ఉంటుంది కదా, మీరేంటి థాట్స్ రావేంటి అంటారు. థాట్ అనేది ఏంటండి, మనం ఒక థింకింగ్ ప్రాసెస్ లో వచ్చే ఒక ఫైనల్ ప్రోడక్ట్. ఉదాహరణకి మీరు ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి, మీరే ఒక విద్యార్థి అనుకుందాం, మీరు చదువుకుంటున్నప్పుడు మార్నింగ్ మీ ఫ్రెండ్ ఎవరో ఏదో అన్నది గుర్తొచ్చింది అనుకోండి, ఆ గుర్తొచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఓకే వారికి ఈ విధంగా సమాధానం చెప్దాం అని చెప్పేసి ఒక ఫైనల్ గా ఒక ఒక ఐడియాని ఒక థాట్ అంటాం. గుర్తు రావడం సహజం అండి, గుర్తు రాకుండా ఎవడు ఉండడు. గుర్తు అన్ని ఏదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది, కానీ దాని మీద శ్రద్ధ పెట్టాలా లేదా అనేది మన ఇష్టం. ఓకే, రైట్, ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక ఎగ్జామినేషన్ రాస్తున్నారు, ఓకే, కరెక్ట్ గా 1 అవర్ టైమ్. ఈ 1 అవర్ లో మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత ఇది ఇది ఎగ్జామ్ అంటే ఇది ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్, రైట్? అయితే ఈ 1 అవర్ లో పొద్దున్న ఎవడో ఏదో అన్నది గుర్తొచ్చింది, అప్పుడు మీరు పెన్ పక్కన వాడేసి ఎగ్జామ్ రాయడం మానేసి వాడు ఎందుకు అలా అన్నాడు, వాడికి అంత పని అవసరం ఏంటి, వాడు అలాంటి మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించకపోతే మరి వాడి గురించి మనకెందుకు లేని ఎగ్జామినేషన్ మీద దృష్టి పెడతారు కదా. సో మీకు ఏదో గుర్తు వస్తుంది, ఒకవేళ ఇలా అవుతుందేమో అంటే దాని మీద మీరు దృష్టి పెడుతున్నారు. సో నెగటివ్ ఆస్పెక్ట్స్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టి వాటి మీద మీరు బాగా ఎక్కువగా ఆలోచించి చివరికి అలాగే జరుగుతుందేమో అనే ఒక అనుమానంలో పడిపోయారు. పడిపోయేటప్పటికి ఇదేనంటారంటే దీన్ని థింకింగ్ ప్యాటర్న్స్ అంటారన్నమాట. అంటే ఒక రకంగా ఆలోచించటం అనేది ఒక అలవాటు అయిపోతుంది అన్నమాట. సో ఆ అలవాట్లో గడిపాక మీకు ప్రతిదీ కూడా ప్రతికూలంగా కనిపిస్తుంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. కానీ మీరే చెప్తున్నారు అందరూ అన్ని చేసుకుంటున్నారు, బాగానే చేసుకున్నారని. మరొక మాట చెప్పారు మీరు, నేను రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళకి వాడు మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో తెలియదు, యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అని అనుకుంటాను, కానీ రోజు వెళ్తున్నాను ఆఫీస్కి క్షేమంగా ఇంటికి వస్తున్నాను అని. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది, మీరు క్షేమంగా వెళ్తున్నారు క్షేమంగా వస్తున్నారు, అది మీ డ్రైవింగ్ ఎబిలిటీ మీద ఉంటుంది. మీరు ఎంతో జాగ్రత్తగా మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి డ్రైవ్ చేయడం మీద ఉంటుంది. కానీ మీ థింకింగ్ ఎలా ఉందంటే ఏమో ఏం జరుగుతుందో, ఏమో ఏ రోజు ఏం జరుగుతుందో అనుకుంటూ ఒక నెగిటివ్ థింకింగ్ లో మీరు పడిపోయారు. కనుక మీరు జస్ట్ థింకింగ్ మార్చండి అంతే, ప్రతిదీ పాజిటివ్ గా అనుకోండి, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఎందుకో చెప్తాను మీకు, మీ మనసులో మీకు నెగిటివ్ గా థింకింగ్ చేయడం అనేది అలవాటు అయిపోతే మీరు ఇమీడియట్ గా యూటర్న్ తీసుకుని దాన్ని పాజిటివ్ గా మార్చేయడం అంత ఈజీ కాదు. అప్పుడు మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు, లేదు ఇంత అలా అంత అలా జరగదు, ఏమో ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ అదే చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది మీరు దాన్ని ఫీడ్ చేసింది అదే. ఇక మరొక ఉదాహరణ చెప్తాను, ఒక క్యాసెట్ లో మీరు ఏ పాట రికార్డ్ చేస్తే ఆ పాట వినిపిస్తుంది. క్యాసెట్ కాకపోతే మీరు సీడీ అనుకోండి, డివిడీ అనుకోండి, వాయిస్ రికార్డర్ అనుకోండి, సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుని ఏది రికార్డ్ చేస్తే అదే వినిపిస్తుంది. అంతవరకు యాక్సెప్ట్ చేస్తారు కదా. మీరు ఎప్పుడు నెగిటివ్ గా థింక్ చేస్తూ ఉంటే మీ మనసు కూడా నెగిటివ్ ఇంప్రెషన్స్ డెవలప్ చేసుకుంటుంది. తర్వాత మీరు ఎప్పుడైనా పాజిటివ్ గా ఆలోచించినా నీకు అంతేం లేదులే అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. సో దీన్ని కాన్స్టెంట్ పర్సియేషన్ తోటి కొన్నాళ్ళ పాటు మీరు బాగా పాజిటివ్ గా ఆలోచించడం అలవాటు చేసుకోండి, దాన్ని ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే కొన్నాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అయిపోతుంది. అది అలవాటుగా మారేంత దాకా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. దీనికి నేను ఎక్కువగా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను, మీరు సంతోషంగా ఉండాలనుకుంటే చేయొత్తండి అంటే జనరల్ గా అందరూ రైట్ హ్యాండ్ లేపుతారు. మీకు రెండు చేతులు ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ ఎందుకు లేపారని అడుగుతారు, అలవాటు అని చెప్తారు. ఎందుకంటే కాన్స్టెంట్ గా దాన్ని వాడటం వల్ల అలా అవుతుందన్నమాట. ఓకే, సో మీకు ఈ సమాచారం ఇచ్చాను. ఇది ఎందుకంటే మనకి టైం అవుతుంది కనుక మీకు ఈ సమాచారం తోటి మీరు ప్రయత్నం మొదలు పెట్టండి. ఇంకేమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వారం చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రైట్, సో మైండ్ మీడియా శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ కాల్స్ చేసిన వాళ్ళు అంతా కూడా చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. ఈరోజు సమయం అయిపోయింది కనుక ఇంతటితోటి ముగిస్తున్నాను.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం ఫిబ్రవరి 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My Ind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.